ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో శ్లోకం 26-27 గురించి చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. ఓ పృథకుమార, పరమ సత్యము భక్తియుక్త యజ్ఞమునకు లక్ష్యము. అది సత్ అను పదముచే సూచింపబడును. అటు యజ్ఞమును చేయువాడు కూడా సత్ అనియే పిలువబడును. అట్లే పరమ ప్రకృతికి అనుగుణమైన యజ్ఞము, తపస్సు, దానము మున్నగు కార్యములన్నీ పరమ పురుషుని తృప్తి కొరకే చేయబడును. భాష్యము. ప్రశస్తే కర్మణి లేక నిర్దిష్ట కర్మలు అను శబ్దములు గర్భధారణము మొదలు జీవితాంతం వరకు పవిత్రీకరణ విధానములైన పెక్కు కర్మలు వైదిక వాంగ్మయమునందు విధింపబడిన వని సూచించుచున్నది. అట్టి పవిత్రీకరణ విధానములు తుదకు జీవుని మోక్షము కొరకు అవలంబింపబడును. అట్టి కార్యములన్నింటియందును మానవుడు ఓం తత్సత్ అను శబ్దములు ఉచ్చరింపవలనని ఉపదేశింపబడినది. సద్భావే సాధుభావే అను పదములు దివ్యస్థితిని సూచించును. కృష్ణ చైతన్యములో పనిచేయుట సత్వము అనబడును. కృష్ణ చైతన్య కార్యములను పూర్తిగా గుర్తించినవాడు సాధువు అనబడును. కృష్ణుని జ్ఞానము భక్తుల సాహచర్యములో స్పష్టమగునని సతాం ప్రసంగాత్ అని భాగవతములో చెప్పబడినది. సత్సాంగత్యము లేకుండా ఎవరును దివ్యజ్ఞానమును పొందజాలరు? ఎవరైనా దీక్ష నొసంగునప్పుడు గాని, యజ్ఞోపవీతమును వేయినప్పుడు గాని గురు ఓం తత్సత్ అను పదము ఉచ్చరించెను. అట్లే అన్ని విధములైన యజ్ఞాచరణములందు అందును లక్ష్యము ఓం తత్సత్ అను దేవదేవుడే. తదర్థీయం అను పదము భగవంతుని ఆలయములో వండుట, సహాయము చేయుట, భగవంతుని వైభవమును వెల్లడించుట, మున్నకు దేవదేవునకు ప్రాతినిధ్యము వహించు దేనికైనను సేవ చేయుట అను అర్థములను కూడా నొసంగును. ఓం తత్సత్ అను ఈ దివ్య పదములు అన్ని కార్యములను సంపూర్ణము చేయుటకును, సర్వము సమగ్రము ఒనరించుటను ఈ విధముగా పెక్కు విధములు ఉపయోగింపబడును. పెక్కు విధములా ఉపయోగింపబడును. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదామియం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరోభ్యశ కృపా సింధువేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరీం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. గత కొన్ని వారాలుగా మనం ఈ మూడు గుణాల్లో చేసేటువంటి యజ్ఞాలు ఎలా ఉంటాయి, దానం ఎలా ఉంటుంది, తపస్సు ఎలా ఉంటుంది అనేటిది నేర్చుకున్న తర్వాత ఈ యొక్క భాగంలో కృష్ణుడు మనకేం చెప్తున్నాడంటే, ఈ యజ్ఞాలు ఆచరించేటప్పుడు లేదా దానాలు చేసేటప్పుడు లేదా యాగాలు చేసేటప్పుడు సాధారణంగా మనం వింటూ ఉంటాం ఓం తత్సత్ అనేటువంటి మాట వింటూ ఉంటాం. అంటే ఆ మంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణులు ఓం తత్సత్ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉంటే మనం చాలాసార్లు వినడం జరుగుతుంది. అయితే ఇక్కడ కృష్ణుడు ఆ మంత్రం ఎందుకు చదువుతారు, దాని యొక్క పరమార్థం ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనకి శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు. ఓం తత్సత్ అనేటువంటిది మనం ఎందుకు చదవాలి, లేదా ఆ యజ్ఞ యాగాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఎందుకు ఉచ్చరించాలి ఓం తత్సత్ అనేటువంటిది, అది ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా కాసేపు మనం కొద్ది రోజులుగా డిస్కస్ చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నది ఏమిటి అనంటే, మానవ జీవితం అనంటే ఏదో ఊరికనే గడిపేసేటువంటిది కాదు. మానవ జీవితం అనేటువంటిది కొన్ని కార్యకలాపాలు ఉంటాయి మానవ జీవితంలో. అంటే మనం ఇంకా పుట్టకుండా ముందే ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అంటారు దాన్ని. ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అని అంటే శుద్ధీకరణ విధానం. అంటే బిడ్డ భూమి మీద పడే ముందు నుంచే ఈ శుద్ధీకరణ విధానం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు శుద్ధి జరగాలి అని అంటే మనందరికీ కూడా భగవంతుడు ఎలా మలుచుకో మన యొక్క జీవితాన్ని ఎలా నడపాలో భగవంతుడు భగవద్గీతలోని తర్వాత ఇతర గ్రంథాల్లో వైదిక గ్రంథాల్లో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. మానవ జీవితం అన్ని జీవితాలన్నిటికంటే చాలా గొప్ప జీవితం, చాలా ఉన్నతమైనటువంటిది మానవ జీవితం. చాలా మందికి అది తెలియకపోవచ్చు, తెలియకపోవడం వల్ల వాళ్ళు జంతువుల కంటే హీనంగా దాన్ని ఖర్చు పెడతారు. కానీ మానవ జీవితం చాలా దుర్లభమైనటువంటిది. ఆ మానవ జీవితం రావటం కోసం తల్లిదండ్రులు బిడ్డ పుట్టబోయే ముందే తల్లిదండ్రులు చాలా భగవంతుని ప్రార్థిస్తూ నీ యొక్క దయ వల్ల మాకు ఎలాంటి పుత్రుడు పుట్టాలి, ఎలాంటి బిడ్డ పుట్టాలి అని అంటే నీకు సేవ చేసేటువంటి బిడ్డ మాకు పుట్టాలి అనేటువంటి భావనతో వాళ్ళు తల్లిదండ్రులు గర్భధాన సంస్కారం అనేటువంటి ఒక సంస్కారం చేస్తారు. ఈ రోజుల్లో అన్నీ లేవు, అవేమీ లేవు, సంస్కారాలు అనేటువంటివి ఏమీ లేవు. అంటే సంస్కారం అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలవుతుంది? బిడ్డ ఇంకా పుట్టకుండా ముందు నుంచే మొదలవుతుంది. అంటే మంచి బిడ్డలు పుట్టడానికి గర్భధాన సంస్కారం మొదలవుతుంది. గర్భధాన సంస్కారం తర్వాత సీమంత సంస్కారం అవుతుంది. సీమంత సంస్కారం తర్వాత నామకరణం అని, నామకరణ తర్వాత యజ్ఞోపవీతం అని, ఈ రకంగా మొత్తం మానవ జీవితంలో చాలా స్టేజ్లు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అన్ని కూడాను ఈ యొక్క సంస్కారాలు అని అంటారు. ఈ సంస్కారాలు ఎందుకు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అంటే సాధారణమైనటువంటి జన్మకి సంస్కారంతో కూడినటువంటి జన్మకి తేడా ఉంది. సాధారణమైనటువంటి జన్మని ఏమంటారు అంటే శూద్ర జన్మ అంటారు, లేదా జంతువులకు సంబంధించి జంతువుల జన్మతో సమానం సాధారణమైనటువంటి జన్మ. అందుకే శాస్త్రం మనకేం చెబుతుంది, మామూలుగా ఎవరైనా పుట్టారనుకోండి అంటే ఈ యొక్క సంస్కారాలు లేకుండా జన్మ జాయతే శూద్రః, అంటే మనం పుట్టడంతోనే శూద్రులుగా పుట్టాం మనందరం. ఇప్పుడు అందరం కూడా గొప్పలు చెప్పుకుంటున్నాం, నేను క్షత్రియుడినని లేదా నేను బ్రాహ్మణుడని అందరం కూడా చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం, ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏ అర్హత లేకుండానే. కానీ పుట్టడంతో ప్రతి ఒక్కరూ కూడాను జన్మ జాయతే శూద్రః, పుట్టడంతో అందరూ కూడాను శూద్రులే. కానీ మనకి ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పినటువంటి సంస్కరణలు గనక మనం చేసినట్లయితే, ఈ సంస్కారాలు గనక చేసినట్లయితే, సంస్కారే భవతి ద్విజః, అంటే సంస్కారాలు చేస్తే వాడేమవుతాడు, ద్విజః. ద్విజః అంటే రెండు సార్లు పుట్టినటువంటి వాడు. అంటే రెండు సార్లు పుట్టినంతకాలం వాడు పుట్టినట్టే కాదు, అది జంతువు పుట్టుకతో సమానం. అంటే మొదటి పుట్టుక దేంతో సమానం, జంతువు పుట్టుకతో సమానం. అందుకే జన్మ జాయతే శూద్రః, అంటే శూద్రుడు లేదా ఒకసారి పుట్టినటువంటి వాడు అని అంటే ఒక జంతువు పుట్టుకతో సమానం, అది జన్మ జాయతే శూద్రః. కాబట్టి మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ యొక్క సంస్కారం అనేటువంటి అవలంబించాలి. సంస్కారే భవతి ద్విజః. ఆ సంస్కారం మనకి ఎవరు నేర్పుతారు? సంస్కారం ఉన్నవాళ్ళు నేర్పుతారు. సంస్కారం, నిజమైనటువంటి సంస్కారం ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే భగవద్ భక్తుల దగ్గర ఉంటుంది. అలాంటి భక్తుల యొక్క సాంగత్యం మనం చేసినట్లయితే అప్పుడు మనకి సంస్కారం అనేటువంటిది వస్తుంది. ఆ సంస్కారం అనేటువంటిది ఈ వివిధ రకాలైనటువంటి మానవ జీవితంలో ఒక్కొక్క గ్రేడ్లో ఒక్కొక్క రకమైనటువంటి సంస్కారం ఉంది. అంటే ఆధ్యాత్మిక గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నంత వరకు మన యొక్క పుట్టుకని శూద్రుడు పుట్టుక కిందే సమానం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం దీక్ష తీసుకుంటామో అప్పుడు మనం ఎవరవుతాం? ద్విజుడు అవుతాం. ద్విజుడు అని అంటే రెండు సార్లు పుట్టినటువంటి వాడు, మొదటిసారి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, రెండవసారి జన్మనిచ్చినటువంటిది గురువు. గురువు దేంట్లో మనకి జన్మనిస్తారనంటే ఈ యొక్క వైదిక వాంగ్మయంలో మనకి ఆ సంస్కృతి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అవలంబించాలి అనేటువంటిది మనకి గురువు మనకి దీక్ష ఇస్తారు. కాబట్టి ఆ దీక్ష తీసుకున్నంత వరకు కూడా మనం జంతు పుట్టుకతోనే సమానం, లేదా శూద్రులతోనే సమానం. అంటే మానవ జీవితం కేవలం శూద్రులా గడిపేయడానికి కాదు. శూద్రులు అంటే ఎవరు? ఎవరికైతే ఒక గమ్యం అంటూ ఉండదో జీవితంలో వాళ్ళని శూద్రులు అంటారు. గమ్యం లేనటువంటి వాళ్ళు శూద్రులు. వాళ్ళకి ఈ రోజు తినడానికి చాలు. ఈ రోజుల్లో మాటలు చెప్పాలంటే టీవీ ఉంటే చాలు, తినడానికి లేకపోయినా పర్వాలేదు, ఎక్కడుంటున్నాం పర్వాలేదు, ఏం చేస్తున్నాం పర్వాలేదు, కేవలం టీవీ, అది కూడాను కేబుల్ టీవీ ఉంటే చాలు మనకి, ఇంకేం అక్కర్లే. ఆ జీవితాన్ని ఏమంటారు? శూద్రుడి యొక్క జీవితం అని అంటారు. అదే బ్రాహ్మణుడికి శూద్రుడికి ఉండేటువంటి తేడా ఏమిటంటే, బ్రాహ్మణుడు కేవలం ఈ జీవితం గురించి ఆలోచించడు, తన యొక్క నెక్స్ట్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తాడు. వచ్చేటువంటి జన్మ ఎలాంటిది నాకు లభ్యమవుతుంది, దానికి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇది అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి విషయం కాదు. ఇది పరీక్ష కాలం అందరికీ అయిపోయింది, పిల్లలందరికీ కూడా. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, పరీక్ష గురించి ముందు నుంచి ఆలోచించుకుని ఫలానా ఫలానా ప్రశ్నలు రావచ్చు, దానికి నేను ఈ రకంగా ప్రిపేర్ అవ్వాలని చక్కగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి. పరీక్షల దాకా అసలు పుస్తకాలు ఇమ్ముకోకుండాను సినిమాలకు పోయి షికార్లకు పోయి రేపు పరీక్ష అంటే ఈ రోజు పుస్తకం పట్టుకునే వాళ్ళకి మార్కులు రావు, ఫెయిల్ అయిపోతారు, పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. మరి చిన్నపిల్లలకు మనం అలా చెప్తాం, మరి మన జీవితంలో మనం అది ఆలోచించమే. మన జీవితంలో మనం నెక్స్ట్ లైఫ్ ఏమిటి అనేటువంటిది మనకే తెలియదు. కాబట్టి మనకి మానవ జీవితం వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం సార్, వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం. కాబట్టి శాస్త్రం మనకేం చెప్తుంది అనంటే, ఈ సంస్కారం అనేటువంటిది నేర్చుకోవాలి. సంస్కారం అనేటువంటిది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సంస్కారవంతులైనటువంటి కృష్ణ భక్తుల నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి సంస్కారే ద్వావతి ద్విజః. అయితే సంస్కారం అంటే ఏమిటి? మనందరికీ తెలిసినంత మట్టుకు సంస్కారం అంటే నలుగురిలో కాస్త రెస్పెక్టబుల్గా ఉండడం, అది మనకు తెలిసినటువంటి సంస్కారం. కానీ శాస్త్రం ఏముంటుంది, అది సంస్కారం కాదు. నిజమైనటువంటి సంస్కారం అని అంటే కృష్ణ భక్తిని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి సంస్కారవంతులు. నలుగురిలో మాట్లాడుతూ ఉంటారు, నలుగురిలో కలిగి తిరుగుతూ ఉంటారు, నలుగురిలో నాలుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏ రకమైనటువంటి గమ్యం గురించి ఏ రకమైనటువంటి ప్రయత్నం జరగదు అలాంటి వాళ్ళకి. నలుగురిలో కలిసి తిరగడానికి మాత్రం చాలా మంచివాడు మంచివాడు అంటాం, కానీ అతనిలో ఏ రకమైనటువంటి మార్పు, నిజమైనటువంటి మార్పు హృదయంలో ఏ రకమైనటువంటిది కూడా ఉండదు. అది ఎవరికి వస్తుంది? కేవలం కృష్ణ భక్తులకు మాత్రమే వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి సంస్కారం అనంటే కృష్ణ భక్తిని పెంపొందించుకోవడం. అంటే ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్తున్నది ఏమిటి అంటే, ఆ కృష్ణ భక్తి అనేటువంటిది పుట్టక ముందు నుంచే దానికోసం ప్రయత్నం చేయాలి. అంటే మొట్టమొదటి ఎవరు దానికి ప్రయత్నం చేయాలి? తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు ముందు కృష్ణ భక్తులు అయినట్లయితే వాళ్ళు తమ పిల్లలకి కృష్ణ భక్తిని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పడం ఏంటి, పిల్లల్ని కనడమే కృష్ణ భక్తి కోసం కనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు పెంచుకోవడం పెద్ద పెద్ద భారం. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి పిల్లలు అవసరం లేదు. పిల్లలు అవసరమే కాదు, వాళ్ళకి పెళ్లి కూడా అవసరం లేదు. ఎందుకనంటే పెళ్లి అంటే మళ్ళీ పెద్ద బాండ్. కాబట్టి వారంకి ఒకసారి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటుంది. అంటే సంస్కారం ఏమాత్రం కూడా లేనటువంటిదనమాట. మన భారతీయ సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో ఒకసారి కనుక పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏమిటి అనంటే, పెళ్లి చేసుకునేటువంటి వాడు యజ్ఞం ముందు ఒక ప్రతిన పూంతాడు. ఆ ప్రతిన ఏమిటి అనంటే, అన్ని రకాలుగా ఈమె నేను కాపాడుతూ కృష్ణ భక్తిలో ఈమెతో కలిసి ప్రయాణం చేస్తూ భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రతిన పూనటం అనమాట. అది లేకుండా మామూలుగా మనం ఏదో పెళ్లిళ్ళు చేసేసుకుంటూ ఉంటారు, విడాకులు తీసేసుకుంటూ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కారణం ఏమిటంటే జీవితానికి ఒక గమ్యం లేకపోవడం వల్ల. కాబట్టి బుద్ధిమంతుడు అనంటే గమ్యం తెలిసినటువంటి వాడు బుద్ధిమంతుడు. ప్రభుపాదులు వారు చాలా సరళంగా చాలా సరదాగా చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే కారు మీద కారును నడిపించుకుంటూ వెళ్తున్నారనుకోండి, మనం ఆయన అడిగామనుకోండి, నేను ఎక్కడికి వెళ్తున్నావు అనంటే తెలియదు అన్నాడు అనుకోండి. కారు నడిపించుకుని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అనంటే తెలియదు అంటే వాడిని ఏమంటాం? పిచ్చోడు అంటాం, అంతే కదా. చక్కగా కారు నడిపించుకుని వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు అని అంటాం. అతన్ని పిచ్చోడు అంటున్నాం, కానీ మనం కూడా అలాంటి పిచ్చివాళ్ళమే. మనల్ని ఎవరైనా అడిగారనుకో ఎక్కడికి వెళ్తున్నావు, సమాధానం తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, చావు దగ్గరికి వెళ్తున్నావు అంతే, అంతవరకు తెలుసు. అలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, చావు దగ్గర పడిపోతుంది, ఏదో ఒకరోజు చావు వస్తుంది, దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇలాంటి వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అంటారు, ఇలాంటి వాళ్ళే శూద్రులు. బుద్ధి ఉంది అని అంటే వాడేం చేస్తాడు, శాస్త్రానుసారంగా తెలుసుకుంటాడు ఈ యొక్క మానవ జన్మ చాలా చాలా దుర్లభమైనటువంటిది, ఇది నాకు ఏదో రకంగా భగవంతుడి యొక్క దయ వల్ల నాకు ఇది దొరికింది, నేను దీన్ని పాడు చేసుకోను, దీన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాను? కృష్ణ భక్తుల సాంగత్యంలో సంస్కారం అనేటువంటిది నేర్చుకుని నిజమైనటువంటి సంస్కారం కృష్ణ భక్తి అని తెలుసుకుని ఆ కృష్ణ భక్తి నేను అలవర్చుకుంటాను అని ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే దానికి అనుగుణంగా ఎవరైతే ముందుకు పోతూ ఉంటారో వాళ్ళని బుద్ధిమంతులు అంటారు, లేకపోతే వాళ్ళు బుద్ధిహీనుల కిందే లెక్క. ఈ యొక్క తత్వం అలవరింది, అలవాటు అవ్వాలి అని అంటే సాధారణంగా అలవాటు అవ్వదు. ఎందుకంటే మనం ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎలాంటిది అని అంటే పూర్తిగా దీన్ని మన యొక్క మనసుల నుంచి తీసేసినటువంటి వాతావరణం. మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం మనల్ని దేనికి ప్రోద్బలిస్తూ ఉంది అని అంటే ఎలా బాగా డబ్బు సంపాదించాలి, డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఏ రకంగా 10 మందిలో నువ్వు గొప్పవాడు అనిపించుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చైనా సరే ఏ రకంగా గొప్పవాడు అనిపించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, నీ పేరు 10 మంది చెప్పాలి, అలాంటి సంస్కారాలన్నీ కూడా మనకి ఈ యొక్క వాతావరణం నుంచి లభిస్తున్నాయి. ఎవరు కూడాను మానవ జీవితం చాలా దుర్లభమైనటువంటిది, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, కృష్ణ భక్తి చేయాలి అని మనకి ఎవరు కూడా చెప్పరు, సాధారణంగా చెప్పరు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి అది నేర్చుకుంటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, అరే నాకు ఎవరు కూడా చెప్పట్లేదు, ఓన్లీ ఇక్కడే చెప్తున్నారేంటి, ఏమో ఇది నిజమో కాదో అని మనకి అనుమానం వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి సంస్కారం అంతా ఎలాంటిది అని అంటే జంతువు ఎలా అయితే సంచరిస్తుందో అలాగే నువ్వు బాగా తిను, బాగా పడుకో, బాగా భోగించు. ఈ రోజుల్లో అంత కిందది పైకి, పైకి కిందది అంతను. సాధారణంగా శాస్త్రాల్లో ఏం చెప్తారు అని అంటే ఎక్కువసేపు పడుకోకూడదు అని చెప్తారు శాస్త్రాల్లో. 6 గంటల కంటే ఎవరైనా ఎక్కువసేపు పడుకున్నట్లయితే వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు న్యూ ఆర్టికల్స్ వస్తున్నాయి, డాక్టర్స్ ఏం చెప్తున్నారంట, మీకు గనక భారీ కాయం ఉన్నట్లయితే ఎక్కువసేపు పడుకోండి, భారీ కాయం తగ్గిపోయి సన్నంగా అయిపోతా ఉంట. ఇది చూసి కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా అలాగే పడుకుంటారు. వాళ్ళు సన్నగా అవుతారో లేదో తెలియదు కానీ జీవితం మాత్రం వ్యర్థమైపోతుంది అన్నమాట. సన్నగావడం దేవుడెరుగు, జీవితం మాత్రం శుభ్రంగా వ్యర్థమవుతుంది. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే మానవ జీవితంలో అన్ని కంట్రోల్గా ఉంటాయంట, తినడం అనేటువంటిది, పడుకోవడం అనేటువంటిది, తర్వాత రిక్రియేషన్, ఇవన్నీ కూడాను యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్ని కూడాను చాలా సమపాల్లో ఉండాలి. అప్పుడేమవుతుంది, ఈ యొక్క జీవితం యొక్క పరమార్థం మనకి తెలుస్తుందంట, యోగం అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఈ బయట మనకి బోల్డ్లన్నీ ఎన్నో రకాలుగా మనల్ని డీవియేట్ చేస్తూ ఉంటారు, నిజమైనటువంటి నాలెడ్జ్ నుంచి మనల్ని డీవియేట్ చేసేస్తూ ఉంటారు. పత్రికలు కనుక చదివినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. మనకి ఏమి తెలియదు, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారో, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా మూర్ఖులు, వాళ్ళందరూ కూడాను గుంతల్లో పడిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? కాబట్టి ప్రహ్లాదుడు ఏమన్నాడు, శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు ఏమన్నాడంటే ఇలాంటి లీడర్స్ కి మనం అనుయాయులు కాకూడదు. అందాయతాంధై రూపనీయమాన తాంత్ర్యం ఉరుదాంని బద్ధ. అంటే మనకుండేటువంటి లీడర్స్ ఎలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా గుంతల్లో పడిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు అంధులు, కళ్ళు కనబడే వాళ్ళకి, కానీ వాళ్ళేం చేస్తూ ఉంటారు, మనల్ని డైరెక్షన్ మనకు చూపిస్తూ ఉంటారు. వాడే గుడ్డివాడు, మనకి వాడేం డైరెక్షన్ చూపిస్తాడు? వాడు వెళ్తూ ఏం చేస్తాడు, వాడు ఒక గుంతలో పడిపోతాడు, వాడు వెనక వచ్చిన మొత్తం అందరూ కూడాను గుంతలో పడిపోతారు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్షన్ తీసుకోకూడదు. డైరెక్షన్ ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే జీవితం యొక్క పరమార్థం తెలిసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం డైరెక్షన్ అనేటువంటిది తీసుకోవాలి. ఆ జీవిత పరమార్థం ఎరిగినటువంటి వాడు ఎవరు, నిజమైనటువంటి జీవిత పరమార్థం ఎరిగినటువంటి వాడు ఎవరు అంటే కృష్ణ భక్తుడు. కాబట్టి ఇక్కడ శాస్త్రం మనకేం చెప్తుంది, సతాం ప్రసంగాత్మమ వీర్య, 3వ స్కందం 25వ అధ్యాయం 25వ శ్లోకంలో సతాం ప్రసంగాత్. సతాం ప్రసంగాత్ అంటే మనం దేని గురించి మనం వినాలి, సత్ప్రసంగ. సత్ప్రసంగ అనంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు వినాలి. దాని ద్వారా ఏమవుతుంది, జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది. జీవితం యొక్క పరమార్థం ఏమిటి, తినడం, బర్త్, డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, ఈ 4 నుంచి ఎలా మనం చావటం, పుట్టటం, వృద్ధాప్యం రావటం, రోగాలు రావటం, ఈ 4 నుంచి కూడా మనం ఎలా బయటపడగలుగుతాం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎవరైతే కూడా సత్సాంగత్యాన్ని తీసుకుంటారో వాళ్ళు మొట్టమొదటి చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఇది జీవితం యొక్క లక్ష్యం ఈ యొక్క నాలుగు గోడల మధ్య ఉండటం కాదు, జీవితం యొక్క లక్ష్యం దీని నుంచి బయటపడాలి అని మనకి చెప్తారు. అది చెప్పడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతూ ఉంటారంటే చావు గురించి మాట్లాడితే వాళ్ళు మన దగ్గరికి రారు కాబట్టి మంచిగా బ్రతుకు మంచిగా బ్రతుకు అని చెప్తుంటారు. ఎంత మంచిగా బ్రతికినా ఏదో ఒకరోజు చావు వస్తుంది కదా. కాబట్టి చావు గురించి వినడానికి కొంతమంది భయపడతారు, చెప్పడానికి ఇంకా భయపడుతూ ఉంటారు. కానీ ప్రభుపాదులు వారు అక్కడ ఫస్ట్ అమెరికాకు వెళ్లి వెళ్ళగానే మొట్టమొదటి మాట్లాడింది దేని గురించి అంటే చావు గురించి. మొట్టమొదటి మాట్లాడిందే చావు గురించి. ఎందుకనంటే చావు అందరికీ కూడాను తప్పనిసరిగా వస్తుంది. దాన్ని ఏదో ఒక రోజు మనందరం కూడా ఎదుర్కోవాలి. ఎంత గొప్పవారమైనప్పటికీ కూడాను, ఎంతో డబ్బు సంపాదించినప్పటికీ కూడా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కూడా చావు ప్రతి ఒక్కరూ కూడాను ఎదుర్కోవాల్సిందే. అంటే ఇది మనకొక టెస్ట్, ఇది మనకొక పరీక్ష. చావు అనేటువంటిది ఒక పరీక్ష. ఆ పరీక్షను ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఆ పరీక్షలో ఎవరైతే ఫెయిల్ అవుతారో నెక్స్ట్ జన్మలో ఏమేమవుతామో మనకి తెలియదు, శాస్త్రం చెప్తుంది. ఎవరైతే కృష్ణ భక్తులు కాకుండా ఊరికనే వేస్ట్గా ఏదో జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారో వాళ్ళకి గ్యారంటీ జన్మలు కొన్ని ఉన్నాయంట. కుక్క జన్మ, పంది జన్మ, పిల్లి జన్మ, ఇవన్నీ కూడా కొన్ని గ్యారంటీ జన్మలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రభుపాదులు వారు ఎన్నోసార్లు తన యొక్క లెక్చర్స్లో ఎన్నోసార్లు చెప్పారు ప్రభుపాదులు వారు, ఇఫ్ యూ డోంట్ యూజ్ దిస్ లైఫ్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ యూ విల్ బికమ్ ఎ డాగ్ ఆర్ ఎ క్యాట్. మెనీ మెనీ టైమ్స్ ఎన్నోసార్లు చెప్పారు ప్రభుపాదులు వారు. కాబట్టి ఊరికనే అలాంటి వాళ్ళు చెప్పట్లేదు. సతాం ప్రసంగాత్ అలాంటివి మనం వినడానికి ఉత్సుకత చూపించాలి. కానీ మనం అలాంటివి వినడానికి మనకు కాస్త ఇష్టం ఉండదు. మరి ఎలాంటి వినడానికి ఇష్టం ఉంటుంది అని అంటే మంచి మంచి స్టోరీలు కనుక చెప్పారనుకోండి, ఆహా ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది అంటూ ఉంటాం. ఈ యొక్క భాగవత కథలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఒకవైపు కిల్లి నవ్వులుతూ ఉంటాడు, ఊస్తూ ఉంటాడు, ఇంకా భాగవత కథ చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు కూడా అలాగే కిల్లి నవ్వులుతూ ఉంటారు, వాళ్ళు కూడా ఆహా ఆహా అంటూ ఉంటారనమాట. కానీ వాడు చెప్పేటువంటి వాడు భగవంతుని చేరుకోడు, వినేటువంటి వాళ్ళు కూడా భగవంతుని చేరుకో, అందరూ కూడాను మొత్తం మూకుముడిగాను నరకానికి పోతారు. కానీ మనందరం అక్కడికి ఎందుకు వెళ్తామనంటే వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఒక భావన ఉంది. ఆ భావన ఏమిటి అని అంటే రెండు కూడా కావాలి మనకి, పురుషం కావాలి పరమార్థం రెండు కూడా పోవాలి. అంటే ఈ ప్రపంచంలో మనం అనుభవించాల్సినంత అనుభవించి మొత్తం అంతా కూడా ఈ ప్రపంచంలో అనుభవించినంత అనుభవించిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళి అనుభవించాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క భాగవత కథలన్నిటికీ కూడా వెళ్తూ ఉంటారు, బాగా వింటూ ఉంటారనమాట. కానీ వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు, అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఎంచుకొని మరీ చెప్తారు. వాళ్ళు ఎక్కడ కూడా చావు గురించి చెప్పరు. వాళ్ళు లీలల గురించి చెప్తూ ఉంటారు, భగవంతుడి లీలల గురించి చెప్తూ ఉంటారు. భగవంతుడి లీలలు వాళ్ళకి ఎక్కడ అర్థమవుతాయి? ముందు చావు గురించి తెలుసుకో, ముందు మానవ జన్మ గురించి తెలుసుకో, అప్పుడు నీకు భగవంతుడి గురించి అర్థమవుతుంది. ముందు భగవంతుని అంటే ఏమిటో తెలుసుకోవాలి. అదంతా తెలుసుకోకుండాను ఊరికనే మనం భగవంతుడి యొక్క లీలల గురించి తెలుసుకుంటే మనకేమీ అర్థం కాదు. కృష్ణుడు 16,000 మంది గోపికలతో నాట్యం ఆడాడు. ఇది ఎవరైనా విన్నారనుకోండి వాడికి ఏమనిపిస్తుంది, నేను కూడా అలా నాట్యం ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ముందు కృష్ణుడు 16,000 మందితో నాట్యం ఆడాడో లేదో తర్వాత ముందు కృష్ణుడు ఎవరో తెలుసుకో, కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకో, అప్పుడు నీ కృష్ణుడి యొక్క లీలలు అర్థమవుతాయి. కాబట్టి కృష్ణుడి యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్గీత. భగవద్గీతలో మనకి అన్ని కూడా కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. నేను ఫలానా, నన్ను ఈ రకంగా చూడొచ్చు, నన్ను ఈ రకంగా చూడొచ్చు, ఇది గనక చేసినట్లయితే నా దగ్గరికి వస్తావు అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి మనం భగవద్గీతను గనక సరిగ్గా అవగాహన చేసుకుని దాన్ని గనక పాటించినట్లయితే అప్పుడు మనకి జీవితం యొక్క లక్ష్యం అనేది ఏమిటో తెలుస్తుంది. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఈ యొక్క భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుడి యొక్క ధామానికి వెళ్లి భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవడం జీవితం యొక్క లక్ష్యం. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా చాలా సంతహ, వాళ్ళేమంటారనంటే సంతులు అని అంటారు. సంతహ అనంటే సాధువు. సాధువు అనంటే ప్రవచనాలు చెప్పేవాడో సాధువు కాదు, లేకపోతే శాఫ్రన్ డ్రెస్ వేసుకునేటువంటి వాడు ఎవడో సాధువు కాదు. సాధువు అనంటే ఇది తెలియాలన్నమాట. మానవ జీవితం చాలా దుర్లభమైనటువంటిది, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని భగవంతుని యొక్క భక్తి ద్వారా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవాలి అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు సాధువు. కాబట్టి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, ఈ ఓం తత్సత్ అనేటువంటిది చెప్పడమే దీనికోసం. అంటే గర్భధారణ సంస్కారం మొదలు నుంచి చివరి సంస్కారం ఏమిటండి, చివరి సంస్కారం ఏమిటి, కర్మకాండ. శరీరం వెళ్ళిపోతుంది. అప్పుడు కర్మకాండ చేస్తారు. ఈ రోజుల్లో కర్మకాండలు జరిగే తీరు వేరు, ఇంతకుముందు కర్మకాండలు జరిగే తీరు వేరు. ఈ రోజుల్లో ఎప్పుడు వదిలించుకుందామా ఎప్పుడు వదిలించుకుందామా అని చెప్పేసి వాళ్ళు వదిలించుకుంటూ ఉంటారు. కానీ ఇంతకుముందు అన్ని రకాలైనటువంటి కార్యాలు చేసి అన్ని రకాలైనటువంటి దానికి కావలసినటువంటి కర్మకాండలన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే శరీరం వదులుతారో వాళ్ళకి విష్ణువు యొక్క ప్రసాదాన్ని అర్పించి అప్పుడు కర్మకాండ అనేది పూర్తవుతుంది. అంటే విష్ణు ప్రసాదాన్ని ఎందుకు అర్పించాలి అని అంటే ఆ శరీరాన్ని వదిలినటువంటి ఆత్మ ఆ విష్ణు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత తద్వారా శుద్ధి పొంది భగవంతుని చేరుకుంటాడనేటువంటి ఒక అవగాహనతో. ఈ రోజుల్లో ఈ కర్మకాండని సరిగా చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి చెప్పేటువంటి వాడు కూడా ఎవరు కూడా లేరు. చేసేటువంటి వాళ్ళు ఏంటి అని అంటే పాపం మా పోయేటువంటి వాడికి చికెన్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి చికెన్ ఉండేసి పెడుతూ ఉంటారు కర్మకాండలో. మరికొంతమంది చుట్టాలు పెడుతూ ఉంటారు, సిగరెట్లు పెట్టేవాడు బాగా వాడు ఉండేటప్పుడు బాగా సిగరెట్ కాల్చేవాడు అని చెప్పేసి అక్కడ దేవుడి మీదే పెట్టేవారు. నేను చూశాను, ఎన్నోసార్లు చూశాను, దేవుడి మీదే పెడతారు వాళ్ళు సిగరెట్లు చికెన్ ఇవన్నీ కూడా పెట్టారు. ఎందుకంటే వాడు బతుకుండేటప్పుడు అవన్నీ కూడా చేసేటువంటి వాడు అంట. బతుకుండేటప్పుడు చేసేవాడు, కనీసం చచ్చిపోయిన తర్వాత అయినా సరే వాడిని ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాగైనా నరకానికి వెళ్తాడు వాడు. అక్కడి నుంచి ఇంకా నరకంలోనే ఉంచే ప్రయత్నం అనమాట ఇవన్నీ చేయడం అంటే. కానీ విష్ణు ప్రసాదం ఎప్పుడైనా మనం కనుక ఇచ్చినట్లయితే అప్పుడేమవుతుంది, కనీసం ఇలాంటి పాపకార్యాల నుంచి వాడికి నివృత్తి లభిస్తుంది అనమాట. ఈ రకంగా మనకి శాస్త్రం తెలియకపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ తప్పిదాలు చేయడం వల్ల మనకి జీవితం యొక్క పరమార్థం ఏది అలవాటు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభుపాదులు వారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటి అని అంటే, జీవితం యొక్క పరమార్థం అర్థం కావాలి అని అంటే కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్లి మనం నేర్చుకోవాలి. సతాం ప్రసంగాత్ అంటే మనం భగవంతుడి యొక్క భక్తుల దగ్గరికి వెళ్లి భగవంతుడి యొక్క సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ మనకి శ్లోకం యొక్క తాత్పర్యంలో భాష్యంలో కృష్ణుడు ఏమంటున్నాడు అని అంటే, ఓం తత్సత్ అంటే ఇది అర్థం. ఓం తత్సత్ అని అంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఈ కార్యకలాపాలన్నీ కూడాను భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేశాను అనేటువంటిది చెప్పడం కోసం. అందుకోసం ఓం తత్సత్ అనేటువంటిది చెప్తారు. అంటే మనం చేసేటప్పుడే దాన్ని ఎలా చేయాలి అని అంటే మన యొక్క సంతృప్తి కోసం కాకుండా భగవంతుడి యొక్క సంతృప్తి కోసం మనం చేయాలి. అది గత కొన్ని వారాలుగా మనకి కృష్ణుడు ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మానవుడు పలు విధములైన యజ్ఞ తపోదానములను ఫలవాంఛ లేకుండా తత్ అను పదముతో చేయవలయును. భౌతిక బంధముల నుండి విడిబడుటయే అట్టి దివ్య కార్యముల ప్రయోజనము. ఓం అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క ఇంకొక పేరు ఓం. అందుకే వైదిక మంత్రాలన్నీ కూడాను స్టార్ట్ అయ్యే దేంతో, ఓంతో స్టార్ట్ అవుతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం తద్విష్ణో పరమం పదం అన్ని కూడా ఓంతో స్టార్ట్ అవుతాయి. ఓం అని అంటే ప్రణవం, ప్రణవం అని అంటే భగవంతుడి యొక్క నామం అనమాట. ఓం ఓం అనేటువంటిది భగవంతుడి యొక్క ఎన్నో నామాల్లో ఒక నామం భగవంతుడు. ఓం తత్, తత్ అని అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు, మానవుడు పలు విధములైన యజ్ఞ తపోదానములను ఫలాపేక్ష లేకుండా అంటే ఫలవాంఛ లేకుండా తత్ అను పదముతో చేయవలేను. తత్ అంటే నాది కాదు నేది అని అర్థం అనమాట. త నా మా త మా అనంటే నాది, త అంటే నాది కాదు నీది. ఇప్పుడు మనం చాలాసార్లు మనకి ఈ పదాలు తెలియకుండానే మనం ఉపయోగించేస్తూ ఉంటాం. నమస్తే అంటాం. నిజంగా నమస్తే పదం కనుక అర్థం మీకు తెలిసినట్లయితే ఇంకొకరికి ఎప్పుడు కూడా నమస్తే పెట్టరు మీరు. నమస్తే అంటే ఏమిటి అంటే నా మా తే అంటే నా దగ్గర ఉన్నదంట నాది కాదు నీది అని అర్థం అనమాట. నమస్తే అంటే ఇంకో రకంగా చెప్పడం ఏంటంటే నా దగ్గర ఉన్నదంతా కూడా నువ్వు తీసుకో అని అర్థం అనమాట. అది నమస్తే, దాని యొక్క అర్థం నా మా తే. అంటే మమ అంటే నాది, తత్ అనంటే నీది. అంటే ఇక్కడ మనం ఓం తత్ సత్ అనంటే అర్థం ఏమిటి అంటే, తత్ అనగానే అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ నేను చేసిందంతా దాని యొక్క ఫలితం ఎవరికి వెళ్ళాలి, నాకు కాదు ఎవరికి వెళ్ళాలి, నీకు. నువ్వు అనంటే ఎవరు అక్కడ, కృష్ణుడు భగవంతుడు అనమాట. ఓం తత్ సత్. అయితే భగవంతుడు చాలా తెలివైనటువంటి వాడు మనకంటే. దొంగ కూడా దొంగతనం చేసేసి తత్ తత్ అన్నాడు అనుకోండి, కృష్ణుడు తీసుకోడు. కాబట్టి ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ఓం తత్ సత్. సత్ అంటే నువ్వు ఎలాంటి కార్యకలాపాలు చేయాలి, శాస్త్రాల్లో ఉండేటువంటి కార్యకలాపాలే చేయాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినటువంటి కార్యకలాపాలని చేసేసి తత్ అని ఎవరినో కూడా పొట్టలో పొడి చేసి తత్ తత్ అన్నారనుకోండి, అది మంచిది కాదు. ఎందుకనంటే అది సత్కార్యం కాదు, అది దుర్కార్యం అది. కాబట్టి సత్ అంటే అర్థం ఏమిటి, ఎవరు మనల్ని ఈ యొక్క భగవంతుడి దగ్గరికి తీసుకుపోయే కార్యకలాపాలన్నింటినీ కూడాను సత్కార్యాలు అంటారు. ఆ సత్కార్యాలు ఎక్కడ మనకి పెట్టడం జరిగింది, భగవద్గీతలోని భాగవతంలోని శాస్త్రాల్లో చక్కగా వివరించడం జరిగింది. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యొక్క సంస్కారాలన్నీ కూడా పాటించాలి, ఇవన్నింటినీ ఏమంటారనంటే సత్కార్యాలు అని అంటారు. శాస్త్రాల్లో లేనటువంటి కార్యకలాపాలు ఎవరైనా చేశారనుకోండి వాళ్ళని వికర్మిలు అని అంటారు. కర్మ అకర్మ వికర్మ అని మూడు కర్మల గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. కర్మ అనంటే శాస్త్రాల్లో ఉన్నదిన్నట్టుగా చేసేటువంటి కార్యకలాపాలని కర్మలు అని అంటారు. వికర్మ అనంటే శాస్త్రాల్లో ఏవి చేయకూడదని చెప్తారో అవి మనం చేశామనుకోండి వాటిని వికర్మ అని అంటారు. అంటే ఇతర జీవుల్ని హింసించరాదు అని శాస్త్రంలో చెప్పుంది. మనం మాంసం తిన్నాము అని అంటే అర్థం ఏమిటి, ఇతర జీవుల్ని హింసించినట్టు లెక్క. అదేమవుతుంది, వికర్మ అవుతుంది. సకర్మ లేదా కర్మ చేసినటువంటి వాడు దేనికోసం చేయాలి ఆ కర్మని, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఆ కర్మను చేయాలి. అప్పుడు ఆ కర్మ ఏమవుతుందంట, అకర్మ అవుతుందంట. కర్మ అకర్మ వికర్మ మూడు రకాలైనటువంటి పదాలు మనం నేర్చుకున్నాం. కర్మ అనంటే శాస్త్రాల్లో చెప్పినది చెప్పినట్టుగా చేయటం. అయితే ఆ చెప్పేనటువంటిది ఎవరి కోసం చేయాలి, మనం మన కోసం కాదు, తత్ అంటే భగవంతుడి కోసం చేయాలి. ఎప్పుడైతే అది భగవంతుడి కోసం చేస్తామో అదేమవుతుందంట, అకర్మ అయిపోతుందంట. అంటే కర్మ చేసినా చేయనట్టేనమాట. అయితే చేస్తే ఏంటండి ప్రాబ్లం, యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధన తత్ అర్థ కర్మ కౌంతేయ. మళ్ళీ తత్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కృష్ణుడు మూడవ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నాడు ఏమిటి, శాస్త్రాల్లో కూడా చెప్పినే చెప్పినట్లుగా చేసినంత మాత్రాన నువ్వేం పైకి పోవయ్యా, అది కూడా ఒక సరైనటువంటి భావనతో చేయాలి. ఆ భావన ఏమిటి, యజ్ఞార్థాత్ అంటే భగవంతుడి కోసం చేయాలి. యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర, అన్యత్ర అంటే ఒకవేళ అలా చేయలేదనుకో అప్పుడేం చేస్తుంది, నువ్వు చేసినటువంటి కర్మ నీకు ఫలితాన్ని తీసుకొచ్చి ఈ ప్రపంచానికి నిన్ను బంధించేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరికైనా సరే కొంతమందికి అప్పులు ఇస్తూ ఉంటాం, పాపం కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి అప్పులు ఇస్తాం మనం. శాస్త్రం ఏం చెప్తుంది, ఎంతవరకైతే వాడు అప్పు తీర్చడో నువ్వు కూడా కిందకి రావాల్సిందే. అంటే వాడి నుంచి అప్పు తీర్చుకోవడం కోసం నువ్వు పైన కూడా మళ్ళీ కిందకి రావాల్సిందే, లేదా వాడు ఎక్కడుంటాడో నువ్వు వాడు వెనక పరిగెత్తాల్సింది. కాబట్టి మనం ఈ యొక్క ప్రపంచం విడిచిపెట్టేసే ముందు అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఏమాత్రం ఇంత అకౌంట్ ఉన్నా కూడా మళ్ళీ ఆ అకౌంట్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మళ్ళీ మనం ఇక్కడికి రావాలన్నమాట. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర. ఈ అకౌంట్ అంతా ఒకేసారి సెటిల్ అయిపోతుంది. ఎప్పుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎవరి కోసం చేస్తే, తత్ కృష్ణుడి కోసం చేస్తే. కృష్ణుడి కోసం చేస్తే డిపాజిట్ అయిపోతుంది అనమాట అక్కడ. అంటే దానివల్ల వచ్చేటువంటి ఫలితం అంతా ఎక్కడ డిపాజిట్ అయిపోతుంది, కృష్ణుడి అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది, మన అకౌంట్ జీరో ఉంటుంది. కాబట్టి అప్పుడు మనల్ని కృష్ణుడు తన దగ్గరికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కానీ వచ్చే రిజల్ట్ అంతా కూడా మనం బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటున్నాం అనుకోండి, పుణ్యం అకౌంట్ అని, పాపం అకౌంట్ అని, నరకం అకౌంట్ అని, స్వర్గం అకౌంట్ అని మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మళ్ళీ ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ నరకానికో లేకపోతే స్వర్గానికో పోవాల్సి వస్తుంది అనమాట. అంటే కృష్ణుడు మనల్ని ఈ యొక్క ప్రపంచం నుంచి బయటపెట్టేటువంటి అవకాశం మనం కృష్ణుడికి ఇవ్వకుండా ఉన్నట్లన్నమాట. కాబట్టి దీన్నేమంటారంటే అకర్మ. అంటే కర్మ చేస్తూనే కృష్ణుడు గనక ఫలితాన్ని అర్పించినట్లయితే దాన్ని అకర్మ అని అంటారు. అయితే కొంతమంది కాస్త తెలివి ఎక్కువ అయిపోయినటువంటి వాళ్ళు ఏమంటారంటే, మరి వికర్మలు కూడా కృష్ణుడికి ఇచ్చేస్తే పోతుంది కదా, వికర్మ అంటే శాస్త్రంలో చెప్పినటువంటి పనులు చేయకుండా వాటికి విరుద్ధమైనటువంటి పనులు చేసి కూడా ఆ రిజల్ట్ కృష్ణుడికి అర్పించవచ్చు కదా. దానివల్ల ఏమవుతుంది అనంటే కృష్ణుడు దాన్ని తీసుకోడు. కృష్ణుడు ఎలాంటి తీసుకుంటాడనంటే సత్కర్మల నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ని ఆయన తీసుకుంటాడు. దుర్కర్మల్ని ఫస్ట్ చేయొద్దని చెప్పేసి కృష్ణుడు
చెప్తూ ఉన్నాడు మనకి. ఒకరెవరు అడిగారు ప్రశ్న, మీరు మాంసం తినొద్దన్నారు, ఎందుకనంటే అది వేరే జీవుల్ని హింసించినట్టు అవుతుంది, కానీ కృష్ణుడు నువ్వు ఏ చేసినా కూడా నాకే అర్పించని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, కాబట్టి మేము మాంసం వండి కృష్ణుడు ముందు పెడితే ఏమిటి నష్టం? లాజిక్, మంచి లాజిక్, మాంసం తినే లాజిక్, మంచి లాజిక్ కాదు మాంసం తినే లాజిక్. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ఏమంటున్నాడు, నువ్వు చేసేటువంటిది ఓం తత్సత్ అయి ఉండాలి, అంటే నువ్వు చేసేటువంటి కర్మలు ఎలాంటివి అయి ఉండాలి, శాస్త్రంలో చెప్పిన అయ్యేటువంటి కర్మలు అయి ఉండాలి. అందుకే కృష్ణుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయుచ్చతి, అంటే ఎవరైతే ప్రేమతో నాకు ఫలాన్ని కానీ పువ్వును కానీ లేదా కనీసం నీటిని కానీ ఇచ్చినట్లయితే, నేను ప్రేమగా ఇచ్చినట్లయితే నేను దాన్ని స్వీకరిస్తానని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అంటే కృష్ణుడు మన నుంచి ఏది ఆశిస్తున్నాడో కృష్ణుడు క్లియర్గా చెప్పాడు. అది మనం వినకుండా మన ఇష్టం వచ్చిందని కృష్ణుడికి ఇచ్చినట్లయితే కృష్ణుడు దాన్ని స్వీకరించడు. కాబట్టి బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే మన మీద ఉంది. మనం తెలుసుకోవాలి కృష్ణుడికి ఏది కావాలి ఏది వద్దు అనేటువంటిది మనం తెలుసుకొని కృష్ణుడికి అదే మనం ఇవ్వాలి. అంతేగాని నీకేది కావాలో నాకు తెలియదు, మొత్తం మీద ఏదో నాకున్నది నేను ఇస్తున్నానని చెప్పేసి మీద పడేయడం కాదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, మీరు పరీక్షల్లో పేపర్లో ఏముందో నాకు తెలియదు, నాకు వచ్చింది రాస్తానని చెప్పి పరపర పరపర రాసేసాం అనుకోండి, చివరికి మనకేమొస్తుంది, పెద్ద గుండు సున్నా వస్తుంది అంతే. మార్కులు అన్ని కూడా దిద్దిన తర్వాత అప్పుడు ఏం పెడతారు మనకు, సున్నా పెడతారు. ఎందుకు? పరీక్ష పేపర్లో ఏమిచ్చారో తెలుసుకోవాలి, దాని రిఫరెన్స్ బుక్స్ అన్ని కూడా చదివి దానికి సరి అయినటువంటి ఆన్సర్ మనం రాస్తేనే మనకి మార్కులు పడతాయి, లేకపోతే మార్కులు పడవు. అలాగే శాస్త్రం కూడాను నాకు తెలియదు అని అంటే కాదు, తెలియకపోతే తెలుసుకో. మరి తెలుసుకోవాలనంటే నాకు చదువు లేదండి, శాస్త్రం తెలుసుకోవాలంటే చదువు ఉండక్కర్లే. శాస్త్రం తెలుసుకోవాలంటే మనం ఒక పని చేయాలి, ఏంటది? సతాం ప్రసంగాత్. శాస్త్రం తెలుసుకోవాలంటే కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్ళి మనం శాస్త్రం తెలుసుకోవాలి. అంతేగాని ఏదో పుస్తకాలు చదివేసినంత మాత్రాన మనకి శాస్త్రం అభ్యాసం పట్టదు. ఇక్కడ ప్రభుపాదులు వారు క్లియర్గా రాస్తున్నారు, కృష్ణ చైతన్య కార్యములను పూర్తిగా గుర్తించిన వాడు సాధు అనబడును. కృష్ణుని జ్ఞానము భక్తుల సహచర్యములో స్పష్టమగునని సతాం ప్రసంగాత్ అని భాగవతము చెప్పబడినది. సత్సాంగత్యము లేకుండా ఎవరును దివ్య జ్ఞానమును పొందజాలరు? ఎవరికైనా దీక్షను సంగనప్పుడు కానీ యజ్ఞోపవీతము చేయనప్పుడు కానీ ఓం తత్సత్ అను పదము ఉచ్చరించను. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ యొక్క దివ్య జ్ఞానం పొందడానికి క్వాలిఫికేషన్ లేదా అర్హత ఏమిటి అని అంటే, ఏదో మనకి చదువు రావాలనేటువంటి అర్హత అలాంటిది ఏమి కూడా చెప్పలేదు. మనకి ఒకే ఒక అర్హత మనకు కలిగి ఉండాలి. అర్హత ఏమిటంటే భక్తుల యొక్క సాంగత్యం మనం తీసుకోవాలి, భక్తులు చెప్పినటువంటిది మనం వినాలి, అప్పుడు మనకి అది దాని నుంచి మనకి కృష్ణ భక్తిలో ఎలా మనం ముందుకు పోవాలి, కృష్ణుడికి ఏది కావాలి, కృష్ణుడికి ఏది అవసరం లేదు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అది తెలుసుకోకుండా మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామనంటే, ఇలా ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి, మన ప్రసంగం మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ చెప్పినటువంటిది చెప్తూ ఉంటారు, ఒక చెవిలో వింటాం ఇంకో చెవిలో నుంచి మనం పడేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ మనకి మైండ్లో ఏవో తిరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎంత చెప్పినప్పటికీ కూడా మనం చేసేటువంటిది ఏం చేస్తుంటాం, మనం చేయాలనుకుంటే చేస్తాం కానీ చెప్పినటువంటిది మనం ఏది కూడా చేయమన్నమాట. కాబట్టి మనకి ఈ యొక్క ఫలితం అనేటువంటిది రాదు. ఫలితం రావాలంటే చాలా చాలా పూర్తి దీక్షతో వినాలి. పరీక్షిత్ మహారాజు 7 రోజులు ఆహారం నిద్ర లేకుండా శ్రీమద్ భాగవతాన్ని విన్నాడు. 7 రోజులు కునికిపాట్లు పడుతూ కాదు, 7 రోజులు కంటిన్యూస్ గా, ఒకరోజు కూడాను ఇలా కునికిపాటు పడలేదు ఆయన. మరి ఆయన కునికిపాటు పడ్డాడో లేదో మీకు ఎలా తెలుసండి అని అడగచ్చు, మీరు లేరు కదా ఆ టైంలో అని. శాస్త్రం ఏం చెప్తుందంటే దానికి ఉదాహరణ ఏమిటి అంట, ఆయన ఎన్నో ప్రశ్నలు వేశాడంట సుఖదేవ గోస్వామికి. ఆ ప్రశ్నలు బట్టి అర్థమవుతుంది ఎవరైనా మేల్కొన్నారా పడుకున్నారా అని. ఏదైనా ప్రసంగం జరుగుతుండేటప్పుడు ప్రశ్నలు కనుక వస్తున్నాయనంటే వాళ్ళు సరిగ్గా విన్నారు అని అనమాట. ప్రసంగాలు జరుగుతుంటాయి, మనం మట్టుకు మనం వాళ్ళ ప్రసంగంతో సంబంధం లేకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మరి కొంతమంది గోల్డ్ గిల్లుకుంటూ ఉంటారు, కొంతమంది ఇటుపక్క అటుపక్క చూసుకుంటూ ఉంటారు, మరికొంతమంది ఏదో టేప్ పెట్టుకుంటూ ఉంటారు, ఏమేమో చేసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది ఇంటి కబుర్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు గోడకు చేరబడుకొని. ఈరోజు మీ ఇంట్లో ఏం చేశారు, ఏం కూర చేశారు, అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రసంగం జరుగుతూ ఉంటుంది, అక్కడ వాళ్ళ ప్రసంగం వాళ్ళది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, దాన్ని సతాం ప్రసంగం అనరు. సతాం ప్రసంగం అని అంటే పూర్తి దీక్షతో ఎవరైతే వింటారో, సీరియస్ గా తీసుకుంటారో, వాళ్ళకి ఈ యొక్క అభ్యున్నత అనేటువంటిది ఉంటుంది. అది లేకుండా మన పని కనుక మనం చేసుకున్నట్లయితే ఇక్కడ కూర్చున్నా కూర్చోకపోయినా కూడాను ఉపయోగం లేదనమాట. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళకి ఫలితం అనేటువంటిది వస్తుంది. అది ఓం తత్సత్ అంటే. ఓం తత్సత్ గురించి 4-5 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఓం తత్సత్ అని అంటే, ఓం అంటే కృష్ణ, తత్ అంటే నిధి, సత్ అంటే నేను చేసే పనులన్నీ కూడాను నీకే సంబంధించినటువంటివి, దాని యొక్క ఫలితం అంతా కూడా నీది అని అర్థం అనమాట. అందుకే మనం చెప్పేది ఓం తత్సత్ అని చెప్పాలి. కేవలం ఓం తత్సత్ అని చెప్పే ఫలితం అంతా కూడా నాకే అని అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు జరిగేటువంటి అన్ని యజ్ఞాలు దానాలు అన్ని కూడాను వాళ్ళు ఓం తత్సత్ అని చెప్తారు, కానీ ఫలితం ఎవరికి కావాలి, వాళ్ళకే కావాలి. కాబట్టి కేవలం మాటల్లోనే కాకుండా నిజంగా చేతల్లో కూడాను ఓం తత్సత్ అనేటువంటిది మనం నిరూపించాలి. ఆ ఓం తత్సత్ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలి అనేటువంటిది కృష్ణ భక్తుల సాంగత్యం ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ఈరోజు శ్లోకంలో కొన్ని విషయాలు. ప్రశ్నలున్నాయా? సత్ప్రసంగం అనేటువంటిది ఎలాంటిది? ఎందుకంటే ప్రసంగాలు బోల్డంత మంది చేస్తుంటారు. రాజకీయ ప్రసంగాలు చాలా ఉన్నాయి. రాజకీయ ప్రసంగానికి సత్ప్రసంగానికి తేడా ఏమిటి? అది ఆయన ప్రశ్న. మంచి ప్రశ్న. సత్ప్రసంగం అంటే ఎవరైతే చెప్తారో వాళ్ళు జీవితంలో ఆచరించి చెప్పేటువంటి వాళ్ళు సత్ప్రసంగం చేసినట్టు. జీవితంలో ఆచరించకుండా ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. టీవీ ఆన్ చేస్తే 6 గంటలకి మనకు ప్రసంగాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ స్వామీజీ అని, ఈ బాబాజీ అని ఎన్నో రకాల ఎంతో మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా సత్ప్రసంగాలా కాదు. ఎందుకనంటే వాళ్ళు చెప్పేది వాళ్లే నమ్మరు, ఇంకా వేరే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇవన్నీ కూడా చెప్పడం కోసమే, చేయడం కోసం మాత్రం కాదు. కాబట్టి మనం ఎలాంటి ప్రసంగాలు, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కృష్ణ భక్తి నేర్చుకోవాలి అని అంటే ఆచార్యుల దగ్గర నుంచి కృష్ణ భక్తి నేర్చుకోవాలి. ఆచార్యులు అని అంటే ప్రభుపాదులు లాంటి వారు. ఆచార్య అని అంటే ఎవరైతే వాళ్ళు ప్రచారం చేసేటువంటిది వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి వాళ్ళని ఆచార్యులు అని అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కనుక ఎవరైతే కృష్ణ భక్తి నేర్చుకుంటారో దాన్ని సత్ప్రసంగం అని అంటారు, దాన్ని సత్సాంగత్యం అని అంటారు. వేరేదేది కూడా సత్సాంగత్యం కాదు. ఈ ఆచార్యులకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతుని ఎప్పుడు గ్లోరిఫై చేస్తారు, ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తారు. అది ఒక లక్షణం. రెండవ లక్షణం ఏమిటి అని అంటే వాళ్ళెప్పుడు కూడా భగవంతుడి సేవ చేయాలనేటువంటి ఆశతోనే ఉంటారు. ఎప్పుడు కూడాను తమని తాము ఎప్పుడు కూడా వాళ్ళు పొగుడుకోరు. లేదా తమకు ఒక ఫాలోవర్స్ కావాలనో లేకపోతే ఎవరెవరు కావాలని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ప్రసంగాలు ఇవ్వరు. వాళ్ళు ప్రభుపాదులు వారు న్యూయార్క్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది అడిగారు ప్రభుపాదుల వారిని, ఎంతోమంది స్వామీజీలు ఇక్కడికి వస్తూ ఉంటారు, బాగా డబ్బు సంపాదించి వెనక్కి వెళ్తూ ఉంటారు, మరి మీరు 70 ఏళ్ళప్పుడు వచ్చారు, మీకు ఈ దేనికోసం వచ్చారు, ఇక్కడి నుంచి ఏం తీసుకుపోదామని వచ్చారు అని అడిగారు ప్రభుపాదులు వారు. దానికి చాలా చాలా గూఢమైనటువంటి సమాధానం చెప్పారు. చాలా గ్రేవ్గా ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడికి ఏది మీ దగ్గర నుంచి ఏమి తీసుకుపోవడానికి రాలేదు, మీ అందరికీ కూడా నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నారు ప్రభుపాదులు వారు. అంటే ఆచార్యులు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదైనా ఇవ్వాలని చూస్తారు, కానీ మన దగ్గర నుంచి ఏది కూడా తీసుకోవాలని వాళ్ళు చూడరు. అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఉన్నారు బోల్డ్ ఎంతమంది సాధువులు, పాద పూజకు 25,000 లేకపోతే ఇంకా ఎన్నో పూజలు వాళ్ళకే ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి, లిస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, వాళ్ళ సెక్రటరీలు చెప్తారు, సెక్రటరీ చెప్తారనమాట. ఒక ఆయన కొన్ని రోజుల క్రితం చెప్పాడనమాట, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇంతమందిలో పేరు చెప్పడం, బాపు అనమాట, ఎవరో ఏం బాపు నాకు తెలియదు. మరి ఆయన వచ్చి రైల్వే స్టేషన్ నుంచి ఆయన దిగిన వెంటనే 4-5 కార్లు ఉన్నాయన్నమాట. ఆ కారులో ఏదో ఒక కారులో ఎక్కాలి ఆయన. అయితే ఏ కారులో ఎక్కాలి ఆయనకు తెలియదు అనమాట. అయితే ఆయన సెక్రటరీ వచ్చి చెవులో ఏదో గుసగుసలాడాడు. ఆయన గుసగుసలాడితే ఏదో కారులో ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ గుసగుసలాడింది ఏమిటి అంటే, ఎవరు ఎక్కువ డొనేషన్ ఇస్తారో ఆ డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళ కారులో ఆయన వెళ్ళాలి. అంటే ఈ సెక్రటరీకి తెలిసి ఈ 4 కార్లో ఎవడు ఎక్కువ డొనేషన్ ఇచ్చాడో అది కాస్త ఆయన గుసగుసలాడాడు అనమాట. అప్పుడు ఆ కారులో వెళ్ళాడు అనమాట ఆయన. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర సాంగత్యం చేస్తే మనకు కూడా అది వాళ్ళ దగ్గర ఏ లక్షణాలు ఉంటాయి మనకు అలా అవే లక్షణాలు అబ్బుతాయి. వాళ్ళ కృష్ణ భక్తి నిజమైనటువంటి కృష్ణ భక్తి ఉంటే మనకి నిజమైనటువంటి కృష్ణ భక్తి వస్తుంది. అలా కాకుండా చూపించుకోవాలనేటువంటి ఎవరికైనా ఉంటే అది కూడా మనకే వస్తుంది. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర అయితే ఆ లక్షణాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర లేని మనకి ఎలా ఇస్తారు వాళ్ళు? కొంతమంది భగవద్గీత గురించి ప్రవచనం చెప్తూ ఉంటారు, వానికి వాడికి కృష్ణుడి మీద నమ్మకమే లేదు. కృష్ణుడు ఎప్పుడు కూడా మాట్లాడాడు. నేను రీసెంట్గా ఒక వెబ్సైట్ చూశాను. ఆ వెబ్సైట్ లో వాడు పేరు రాసుకున్నాడు krishnadas.com అని. అందులో ఒక్కటి కూడా లేదు కృష్ణుడు సంబంధించింది, ఒక్కటి కూడా లేదు. వాడు ఎక్కడో అడవుల్లో ఉన్నాడంట, తర్వాత ఏదో దుర్గభక్తి చేశారంట. మరి దుర్గభక్తి చేస్తే durgabhakti.com అని పెట్టుకో, krishnabhakti.com ఎందుకు పెట్టుకుంటావు? అంటే మోసం అనమాట. కృష్ణుడు ఫేమస్ కాబట్టి krishnadas.com, చేసేదంతా కూడా చెత్త పని. కాబట్టి మనం చాలా జాగ్రత్త. ఈ యొక్క కలియుగంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే, దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా చెప్పేటువంటి వాళ్ళ కంటే ఎక్కువ మనల్ని చెడుదారి పట్టించేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడాను ఇలాగే మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడాను చాలా, మీరు చాలా ఇదే మాటలు వాళ్ళు కూడా చెప్తారు. ఏమిటని అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని అంటారు. వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. కానీ వాడే దొంగ ఫస్ట్, కానీ చెప్పడం మాత్రం వాడు చెప్తాడు దొంగలు ఎక్కువ మంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దొంగ కాదా ఎలా తెలుస్తుంది? శాస్త్రం తెలుసుకుంటే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రం చదువు అనరు. శాస్త్రం అనేటువంటిది ఈ రకంగా చెప్పబడుతుంది అని వాళ్ళు మనకు చెప్పరు. భగవద్గీత అనేటువంటిది, భగవద్గీతలో కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకి ఎవరు చెప్పారు ఇప్పుడు దాకా? ఎన్నో భగవద్గీతలు చదివాం. మీకు కావాలంటే పక్కన షాప్ ఉంది, బోల్డ్ అని భగవద్గీతలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అడగండి, చదవండి, అందులో ఉంటుందేమో. ఇందులో ఈ భగవద్గీతలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ప్రభుపాదులు వారు రాస్తారు కృష్ణుడు దేవాది దేవుడు అని రాస్తాడు. కారణం ఆయనేమో ఆయనకు ఫేవరెట్ అని కాదు, అది నిజమైనటువంటిది కాబట్టి ఆయన అది రాస్తూ ఉన్నారు. కృష్ణుడే చెప్తున్నాడు ఏమని, అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత అహమాదరి దేహానం. కృష్ణ అంటున్నాడు. అంటే ఈ ఆచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలా డేంజర్. కాబట్టి సత్ప్రసంగం అని అంటే ఆచార్యులు, ఆచార్యులు చెప్పింది చెప్పినట్టుగా మనం విన్నట్లయితే అది సత్ప్రసంగం, లేకపోతే అది సత్ప్రసంగం కాదు, అసత్ అవుతుంది. కాబట్టి సత్ప్రసంగం వినడానికి కూడా కొంత క్వాలిఫికేషన్ కావాలి. ఇది సత్తా కాదా అని మనకు తెలియాలి కదా. కాబట్టి దానికి మనకి శాస్త్రం గురించి కాస్త తెలియాలి, భగవద్గీత గురించి కాస్త తెలియాలి మనకి. అందుకే శాస్త్రం, అందుకే ఏమని చెప్తున్నారు, సాధు శాస్త్ర గురు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటివి. సాధు చెప్పేటువంటిది దేనికి అనుగుణంగా ఉండాలి? శాస్త్రాలకు అనుగుణంగా ఉండాలి. అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటున్నామో ఆ చెప్పేటువంటి వాడు భగవద్గీత భాగవతంలో ఏదైతే ఉందో అదే రకంగా చెప్పాలి. తర్వాత ఆయన చెప్పినటువంటిది ఎలాంటిదై ఉండాలి? ఇంతకుముందు అది చెప్పినటువంటిదై ఉండాలి. అంటే పూర్వీకులు, ఇంతకుముందు పూర్వాచారులు చెప్పినటువంటిదే వాళ్ళు కూడా చెప్పాలి. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అంటున్నారు. మరి ఈ రోజుల్లో ఎంతమంది శ్రీకృష్ణుడు దేవాదేవుడు అని చెప్తున్నారు? ఒకవేళ వాళ్ళు శ్రీకృష్ణుడు దేవాదేవుడు అని చెప్పినా కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తి, శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారానే మనం ఈ యొక్క భావబంధాల నుంచి మనం ముక్తిని పొందుతామని ఎంతమంది చెప్తున్నారు. కాబట్టి ఆచార్యుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. చాలా, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? అసలు డౌట్సే రాకపోతే క్లాస్ అర్థమైనట్ట అర్థం కానట్ట, అది ఆయన డౌట్. ఇది అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. దీని తర్వాత అసలు డౌట్లే రాకపోతే క్లాస్ అర్థమైనట్టు అర్థం అన్నట్టు. మనకే తెలుస్తుంది క్లాస్ అర్థం, వేరే వాళ్ళు ఎందుకు చెప్పాలి మనకి, మనకు తెలీదా? మనకి డౌట్లు ఎందుకు రావనంటే, అవతల వాడు ఏదో పేల్కుంటాడు నా బట్టి నేను ఉంటానులే అంటే డౌట్లు రావు. ఒకటి, లేదా నిద్రపోతే డౌట్లు ఎలాగో రావు. క్లాస్ అలా చాలా బాగుంది. డౌట్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? అవతల వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని మనం చాలా తీవ్రంగా పరిణమించి జీవితంలో దీన్ని నేను పాటించాలి అని అంటే నాకు ఇక్కడ అర్థం కావట్లేదు, దీన్ని ఎలా పాటించాలి, మదన పడాలన్నమాట. మైండ్ కాస్త యాక్టివ్గా ఉండాలి, అప్పుడు మనకి డౌట్లు వస్తాయి. అంటే ఇండిఫరెంట్గా ఉండకూడదు. ఇండిఫరెంట్ అంటే తెలుసా? ఇండిఫరెన్స్ అని అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు, ఎలాగో నేను దీన్ని పాటించను కదా, విన్నా వినకపోయినా ఒకటే, మరి అది పాటించకపోతే నువ్వేం పాటిస్తావు, నాకు సంబంధించి నేను పాటించుకుంటాను, అప్పుడు డౌట్లు రావు. సీరియస్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి డౌట్లు వస్తాయి. అందుకే ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ప్రసంగాలు కావు, ఇవన్నీ కూడా కాన్వర్జేషన్స్. భగవద్గీత 700 శ్లోకాస్ ఉన్నాయి. 700 శ్లోకాస్లో కృష్ణుడికి ప్రశ్నలు అడుగుతున్నాడు అర్జునుడు. చాలా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానంగా కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీమద్ భాగవతం కూడాను ప్రశ్నలు సమాధానాలు. శాస్త్రాలన్నీ కూడా ప్రశ్నలు సమాధానాలే. ప్రశ్న లేకపోతే మనం దాన్ని మనం తీవ్రంగా పరిగణించినట్టు లెక్క కాదనమాట. మానవ జన్మ అత్యుత్తమైనటువంటిది అన్నారు కదా, దానికి వివరణ కాస్త అడుగుతున్నారు అంతేనా? మీరు వివరణ ఇవ్వాలనుకుంటే నాకు పర్సనల్గా ఇవ్వండి. ఇండిఫరెన్స్ అంటే ఇదే. ఇండిఫరెన్స్ అని అంటే నాట్ యు, నాట్ అబౌట్ యు. ఇండిఫరెన్స్ అంటే ఇక్కడ మనం ఒకటి అడుగుతున్నాం కానీ మన మనసులో వేరేదేదో కదులుతుందన్నమాట, దాన్ని ఇండిఫరెన్స్ అంటారు. సంస్కారే భవతి ద్విజః. జన్మ జాయితే శూద్రః అని అంటే పుట్టుకతో ప్రతి ఒక్కడు కూడా శూద్రుడు. కానీ శాస్త్రం ఏంటుంది, శూద్రుడుగా ఉండిపోకు అని ఉంటుంది. ఉండిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కృష్ణ భక్తుడుగా మనం జీవితాన్ని ప్రారంభించాలి. అది అంతేగాని శూద్రుడైనంత మాత్రాన ఇంకా శూద్రుడయ్యాడు కాబట్టి ఇంకా వాడు ఏం చేయలేడని కాదు అర్థం. శూద్రుడు అని అంటే ప్రతి ఒక్కడు శూద్రుడే. కలో శూద్ర సంభవ, స్పెషల్గా కలియుగంలో అందరూ కూడా శూద్ర సంభవ, అందరూ కూడా శూద్రులే. కలో శూద్ర సంభవ. కాబట్టి సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారే భవతి ద్విజః. మొట్టమొదటి సంస్కారం కలియుగంలో అన్నిటికంటే గొప్ప సంస్కారం, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి సంస్కారం ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి సంస్కారం ఉన్నా లేకపోయినా అన్ని సంస్కారాలని తీసుకొచ్చేది ఇదే హరినామం. కాబట్టి ఫస్ట్ ఆ హరినామాన్ని మనందరం కూడా జపం చేసేటువంటి సంస్కారం మొట్టమొదటి నేర్చుకోవాలి. హరినామ సంకీర్తన. హరే కృష్ణ మహామంత్రంలో ఓంకారం లేదు కదా, ఓం హరే కృష్ణ 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 అనట్లేదు కదా, కేవలం హరే కృష్ణ అంటున్నా కదా ఎందుకు? హరే కృష్ణ మంత్రం డైరెక్ట్, ఎందుకనంటే డైరెక్ట్గా అందులో ఏముంది, కృష్ణుడి యొక్క నామం ఉంది అది. కాబట్టి ఓం హరే కృష్ణ అని చెప్పేసినటువంటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్రం మనకి హరే కృష్ణ మంత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పొచ్చు అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది మనకి. కలిసంతరణ ఉపనిషత్తులో మనకి హరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తైవ 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 గతరణ్యత ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతో పరతరోపాయేత్ సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ మహామంత్రానికి మనం ఓం పెట్టక్కలే. ఎందుకు అనంటే సాక్షాత్ కృష్ణుడే స్వయంగా వచ్చి మనకి దాన్ని ఎలా జపం చేయాలో చెప్పాడు. ఎవరు? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి హరే కృష్ణ మంత్రం ఎలా జపం చేయాలో మనందరి చేత ఆయన చేపిస్తున్నాడు. కాబట్టి మనం ఓం అని అనాల్సినటువంటి పని లేదు. ఇంకోటి, ఓం అనేటువంటిది దానికి బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఓం అని జపం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి అర్థం తెలియదు. కాబట్టి మనం ఓం గురించి మనం ఓం జపం చేయాల్సినటువంటి పని లేదు. మనం జపం చేయాల్సిందల్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అంతే. ఇంకా వేరేం చేంజ్ ఏం చేయక్కర్లేదు దాంట్లో. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. ఈ యొక్క హరినామ సంకీర్తన ఎక్కడి నుంచి వస్తుందంట, సాక్షాత్ వైకుంఠం కంటే ఇంకా పైన ఉండేటువంటి గోలోక బృందావనం నుంచే వస్తుందన్నమాట. కాబట్టి దాన్ని మనం ఏ రకమైనటువంటి ఎడిషన్స్ డిలీషన్స్ చేయకూడదు. దానికి ఏదో యాడ్ చేయడం కానీ, లేకపోతే కొంతమంది ఇంకో రకంగా చెప్తూ ఉంటారు, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్ నిత్యాయ గౌర్ రాధేశ్యామ్ అంటూ ఉంటారు కొంతమంది. మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, కానీ అంటే బృందావనంలో వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒకరు రాధే కృష్ణ రాధే కృష్ణ కృష్ణ రాధే రాధే రాధేశ్యామ్ శ్యామ్ శ్యామ్ రాధే రాధే అని అంటారు ఒకరు. ఇంకోరేమో హరే కృష్ణ హరే రామ్ నిత్యాయ గౌర్ రాధేశ్యామ్ అంటారు. ఈ రకంగా బోల్డ్ ఎంతమంది దానికి ఎన్నో అర్థాలు చెప్తూ అన్ని ఎడిషన్స్ చేస్తూ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభుపాదులు వారు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ప్రభుపాదులు వారు. ఎందుకనంటే చైతన్య మహాప్రభు మనకి ఏ రకంగా ఇస్తారో అదే రకంగా మనం చెప్పాలి. అంతేగాని మనం దేవుడి కంటే గొప్ప ఏమిటి? దేవుడే స్వయంగా కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందుకే మనం ఇదే మంత్రాన్ని రివర్స్ చేసి కూడా చెప్పం. మనం జనరల్ గా మంత్రం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే కదండి. మరి మీరు హరే కృష్ణ ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కారణం ఏమిటంటే భగవంతుడే స్వయంగా వచ్చి అయ్యా ఇలాగ చెప్పు అన్నాడు, మనం ఎందుకు చేస్తాం? మనం భగవంతుడంటే గొప్పవాళ్ళం కాదు కదా. భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభే స్వయంగా వచ్చి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పేసి ఈ రకంగా మనం జపం చేయాలని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. అందుకే అంతేగాని మన మైండ్ పెట్టి దాన్ని ఈ కృష్ణుని అక్కడ పెట్టి ఈ రాముని ఇక్కడ పెట్టి చేద్దామంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఓం అని దాన్ని ఓం పెట్టాం, అవేం చేయం, కేవలం హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం. క్రిందసారి కూడా నువ్వే అడిగావా అది? క్రిందసారి కూడా ఇదే ప్రశ్న వేశారు ఎవరో, ఓం అంటే కృష్ణుడు కదా, మరి ఓం నమస్వాయ అంటే ఏమిటి? ఎంతమంది గుర్తుంది ఈ ప్రశ్న? రెండు వారాల క్రితం ఎవరు అడిగారు కదా ఈ ప్రశ్న. ఓం నమ శివాయ అని అంటే శివుడు కూడా కృష్ణ భక్తుడే అని అర్థం అనమాట. శివుడు కృష్ణ భక్తుడు కాబట్టి నేను శివుడికి నమస్కారం తెలుపుకుంటున్నాను అని అర్థం. ఓం నమ శివాయ అని అంటే ఓం నమః శివాయ, శివ నేను నీకు నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను? నువ్వు కృష్ణుడి యొక్క భక్తుడు కాబట్టి. వైష్ణవానాం యథా శంభో, శంభు ఎవరి యొక్క భక్తుడు అని అంటే వైష్ణవుడు విష్ణు యొక్క భక్తుడు కాబట్టి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? దేన్ని దాటుకుని? వేదాల్లో త్రిగుణాలన్నీ కూడా చెప్పారు. ఆ త్రిగుణాల కంటే నిస్త్రైగుణ్యం త్రిగుణాలకు అతీతుడు కమ్ము. కర్మ చేస్తూ ఎలా దాటాలో అందుకే కృష్ణుడు చెప్తున్నాడు కదా. కర్మని మన కోసం చేసుకుంటే అది దాన్ని మనల్ని బంధించేస్తుంది. యజ్ఞార్థాత్ కర్మనో అన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మలు కనుక, అందుకే నేను లెక్చర్లో చెప్పాను ఏమిటి అని అంటే కృష్ణుడి కోసం కాకుండా మన కోసం కనుక చేసుకున్నాం అనుకోండి, కర్మలే కర్మలనంటే శాస్త్రాల్లో ఏం చెప్పారు? యజ్ఞం చేయు అని అన్నారు, తపం చేయు అన్నారు, జపం చేయు అన్నారు, దానం చేయు అన్నారు. మనం దానం చేయొచ్చు కానీ ఆ లాభాన్ని మనం మన కోసం ఆశించవచ్చు. కొంతమంది డొనేషన్లు ఇస్తూ ఉంటారు కానీ పెద్ద పెద్ద పేర్లు రాసుకుంటూ ఉంటారు డొనేషన్లు ఇచ్చుకుని. మరి మేము కూడా పేర్లు రాశాం కదా అక్కడ, మరి మీరెందుకు పేర్లు రాశారనవచ్చు. మేం పేర్లు రాయడానికి కారణం వేరే ఉంది, వాళ్ళు పేర్లు అడిగి మరీ రాయించుకోవడానికి కారణం వేరే ఉంది. అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి కర్మలే చేయొచ్చు కానీ ఆ ఫలితం మనం కనుక ఆశించినట్లయితే అది త్రిగుణాల్లో వస్తుందన్నమాట, అంటే రజోగుణం కింద వస్తుంది. కానీ అదే పనిని కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం కనుక చేసినట్లయితే అది నిస్త్రయగుణ్యం అవుతుంది. ఉదాహరణకి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఏమన్నాడు, మా అనుస్మర యుద్ధచ, యుద్ధం చేయి కానీ ఎలా యుద్ధం చేయి, మాం అనుస్మర యుద్ధచ. సంహరించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. బాణం వేసేటప్పుడు ఆయన ఎలా బాణం వేస్తున్నాడంటే మొత్తం వందల మంది చచ్చిపోతున్నారు ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే అర్జునుడు. మరి ఈ కర్మ అంతా కూడా ఎక్కడికి వస్తుంది? ఆయన కృష్ణుడి కోసం చేశాడు కాబట్టి, కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం చేశాడు కాబట్టి ఇంత కూడా అంటలేదు ఆయనకి, దానివల్ల వచ్చేటువంటి మలినం ఇంత కూడా అంటలేదు. అంటే మనం చేసేటువంటి కర్మలు కూడా ఎలా చేయాలి, మనం కృష్ణుడికి చెందాలి, అది రిజల్ట్ కృష్ణుడికి చెందాలి. కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం మనం చేయాలి. అందుకే భావన చాలా ముఖ్యం. ఏం చేస్తున్నాం అనేటువంటి దానికంటే ఎలా చేస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. అప్పుడు మనం నిస్త్రైగుణ్యం అనేటువంటిది మనం పాటించే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? ప్రశ్నలు అడిగి అడిగి అలసిపోయినట్టున్నారు. కాసేపు కీర్తన చేద్దాం.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.